సప్తమైనటువంటి విద్యను అన్నీ కూడా ఏడు 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 ఏడుగా ఉంటాయి. అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఈ అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించటంలో అధ్యయనము చేసి లభించిన పుస్తకాల ఆధారముగా అర్థం చేసుకోగలిగేటటువంటి చివరి మెట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ గురించి చదువుకుంటున్నాం మనం ఈ రెండు నెలలలో. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ యొక్క విలువ ఏమిటి అంటే, ఎకనామిక్స్ యొక్క మాస్టర్స్ డిగ్రీ పొందిన వాడికి ఎకనామిక్స్ గురించి ఏం చెప్పినా అర్థమవుతుంది. వాడంతటి వాడికి తట్టకపోయినా ఎకనామిక్స్ గురించి ఏ పుస్తకం రాసినా అర్థమవుతుంది వాడికి. లేదు, వాడు స్వయముగానే సామర్థ్యము ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గర ఆ క్షేత్రంలో విశేషమైనటువంటి కృషి చేసి రీసెర్చ్ చేయగలుగుతాడు మాస్టర్స్ డిగ్రీ ఉంటే. అలాగా మన సప్తఋషి వేద విశ్వవిద్యాలయం ద్వారా డిసెంబర్ చివరి వారములో జరుపబడే గురుచేతనత్వములోని మాస్టర్స్ డిగ్రీ మీకు భారతీయ గురు సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా కొంతమంది విశేష వ్యక్తుల వద్ద మీరు ఎన్నుకున్న గురువు యొక్క చేతనత్వములో అనుసంధానము చేయగలిగేటటువంటి శక్తి కూడా లభిస్తుంది. అంటే కండిషన్ ఉందిగా, మళ్ళీ మీరు బాగా చదవాలంటే 2 నెలలు ఇచ్చి పరీక్ష చదివేశాం కనుక లభిస్తుంది అంటే కుదరదు. ఈ 2 నెలలు కూడా మీరు చాలా కష్టపడగలిగితే, ఇది కాకుండా మీరు ఎంఏ డిగ్రీ యొక్క భాగంగా కనీసము 75 పేజీలు మినిమం ఉండేటటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయవలసి వస్తుంది. దాని గురించి ఇప్పుడు మీరు పట్టించుకోవద్దు. ఎంఏ డిగ్రీ పరీక్షలు రాసి పాస్ అయిన వాళ్ళకి మాత్రమే ప్రాజెక్ట్ వర్క్, అదే అర్థం చేసుకోండి. అంచేత డిసెంబర్ లాస్ట్ వారంలో జరిగేటటువంటి పరీక్షలలో పాల్గొని పాస్ అయిన వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్కి రెడీ అవుతారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయడానికి మళ్ళా మీరు మీ గైడ్ను ఎన్నుకోవాల్సి వస్తుంది. మళ్ళా ఆ గైడ్ మిమ్మల్ని ఎన్నుకోవాలి. నేను ఫలానా వాడిని గైడ్గా తీసుకుంటానంటే ఆ గైడ్ ఒప్పుకోవాలిగా. అంచేత కొంచెం దాన్ని ఇంకా నేను ఒక అవగాహనకి రాలేదు ఏం చేయాలో అని. అంచేత ప్రాజెక్ట్ రిపోర్ట్ మాత్రం గురించి ఇప్పుడు మీరు వరే కావద్దు. ఎవరు 75 పేజీల కంటే తక్కువ కుదరదు. అది మీరు అవగాహన చేసుకోండి. డిగ్రీ గురించి మీకు అవగాహన ఉంచింది ఏంటంటే, మీకు నేర్పబడుతున్నటువంటి విద్య సమస్త గురు సాంప్రదాయములను అర్థము చేసుకోగలిగేటటువంటి స్థాయికి మీరు ఎదుగుతారు. ఈ 2 నెలలలో క్రైస్ట్ మొహమ్మద్ మెహర్ బాబా, సమర్థ గురు రామదాస్, సెయింట్ అసిసి, ఇతర దేశాలలో ఉన్నటువంటి మహాత్ములు, వారిని మీరు అవగాహన చేసుకోవటమే కర్తే కాకుండా బ్రహ్మ యొక్క ఈ కల్పములో, శ్వేతవరాహ కల్పములో ఏ గురువుల యొక్క ఏ స్థాయిలో వాళ్ళు ఉపయోగపడుతున్నారో కూడా మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది అన్నది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, పొద్దున్న నేను చెప్పింది సాయంత్రము, సాయంత్రం నేను చెప్పింది 2 రోజు పొద్దున్న మీరు అవగాహన చేసుకోగలిగితే. లేదు యూనివర్సిటీలో క్లాసులు జరిగినట్టే క్లాసులు వచ్చి వింటూ ఉండండి, అదైనా పర్వాలే. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. కానీ ఎగ్జామినేషన్ మాత్రం చాలా టీడియస్గా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే ఉంటుంది అది పరీక్ష. అంచేత ఏ మాత్రము కూడా మీ యొక్క ధ్యానాన్ని నిత్య జీవితంలో దీని నుంచి తప్పించాలనుకోండి, మీరు పరీక్ష రాయలేరు. రాయనిస్తాం మేం కాదు ఆపేది, మీరు పాస్ అవ్వాలి కదా పరీక్ష. ఈ పరీక్షలో సబ్జెక్ట్ అంటే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్, అంతేగా గురు చేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ. ఆ గురు చేతనత్వం గురించి మనము కామన్ గా ఉండేటటువంటి కొన్ని విషయాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. మొట్టమొదట ఏం అర్థం చేసుకున్నాం, ప్రతి గురువుకి కూడా రోగ నివారణ సామర్థ్యము అద్భుతంగా ఉంటుంది. రెండోదేంటి, ప్రతి గురువుకి రుణానుబంధముల మీద పరిపూర్ణమైనటువంటి గ్రిప్ ఉంటుంది. కావలసి వస్తే రుణానుబంధాన్ని పెంచుకోగలడు, కావలసి వస్తే రుణానుబంధాన్ని తగ్గించుకోగలడు. కానీ కొన్ని మొండి శిష్యులు ఉంటారు ఏకలవ్యుడు లాంటి వాళ్ళు. అంచేత ఏకలవ్యుడు లాంటి వాళ్ళం మనం అనుకోవద్దు. అలాంటి వాళ్ళు మనకు ఒకటే పేరు తెలుసు, అంచేత వాడి పేరులో కూడా ఏక అని ఉందేమో. 2 ఏకలవ్యుడు నాకు కనిపించలే ఇంతవరకు. అంచేత మేమందరం కూడా గురువు అక్కర్ లేకుండా మేము చేసేసుకుంటామంటే కుదరదు. కానీ అది కూడా ఒక పాజిబిలిటీయే, అది కూడా ఒక సంభావన ఉన్నది జీవితంలో. అంచేత గురుచేతనత్వం యొక్క రుణానుబంధము యొక్క నియమావళి మీకు అర్థం అవ్వాలి. రుణానుబంధాన్ని అర్థం చేసుకుంటే తప్ప కొన్ని చోట్ల ఒక్కొక్క గురువు దగ్గర కొంతమందికి రోగాలు తగ్గుతాయి, కొంతమందికి రోగాలు తగ్గవు. ఎందుకు తగ్గటం లేదు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఆ గురువుల యొక్క చరిత్రలో ఈ యాంగిల్లో మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తమాషా ఏంటంటే అందరికంటే తక్కువ భాష మీద ప్రావీణ్యం కలిగినటువంటి గురువు వీటి మీద చాలా అద్భుతంగా చెప్పగలిగాడు వెంకయ్య స్వామి తనదైనటువంటి విశిష్టమైనటువంటి శైలిలో. అద్భుతమైనటువంటి భాష ఆయనది. ఈ మధ్య టచ్లో ఉండేది, రేపు మా అనుభవం వస్తే ఇంకా బాగా చెప్తాడు. ఆయన మాట్లాడితే లెక్కలు సరిపెడుతూ ఉంటాడు వెంకయ్య స్వామి. మీరు ఆ భాష అర్థం చేసుకోండి, లెక్కలు సరిపెట్టుకోవటం నేర్చుకోండి. బజారుకి వెళ్ళాను, మీరు 100 రూపాయలు నోటు ఇచ్చారు, కూరగాయలు కొన్నారు, సవ్యంగా వాడు చిల్లర రిటర్న్ చేయలేదు, ఏం చేస్తారు? వచ్చేస్తారా? కానీ మీ జీవితంలో మూర్ఖత్వం చేస్తున్నారు మీరు. ప్రతి రిలేషన్షిప్ లోనూ, ప్రతి సంబంధ బాంధవ్యంలోనూ కూడా ఈ రుణానుబంధమే పనిచేస్తుంది. రుణానుబంధం అంటే మీకు ఉదాహరణ చెప్పాను కదా, ఎవరు మనకి అప్పు ఇచ్చారో వాళ్ళు మన మంచిని నిరంతరం కోరుతూ ఉంటారు, అది రుణానుబంధం అంటే. రుణము యొక్క అనుబంధం కదా. ఇంకేంటే మనం మంచిగా లేకపోతే వాళ్ళ అప్పులు గాన్. అంచేత ఈ రుణానుబంధము అంటేనే అర్థము, ఏ సంబంధములో ఉన్నా మీరు అప్పుని మాత్రమే తీరుస్తున్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, వెంకటేశ్వర స్వామి యొక్క అవతార రహస్యములో, గురు చేతనత్వములో వెంకటేశ్వర స్వామి యొక్క రోల్ నేను మీకు చెప్తున్నప్పుడు ఈ అప్పుల గందరగోళం ఇంకాస్త బాగా అర్థమవుతుంది మీకు. కానీ ఏది ఏమైనా రుణానుబంధము ప్రకృతిలో ఉన్నది, ప్రతిదీ కూడా అప్పే. సూర్యుడు మీకు వెలుతురిస్తున్నాడు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు మనం అందరం కూడా. అసలు సూర్యుడు నుంచి మనకి శక్తి ఆవిర్భవిస్తోంది, సూర్యుడి వల్ల మనం జీవించి ఉన్నాము. ఈ మొత్తం బయోకెమికల్ ఎఫైర్స్, జీవ విజ్ఞానం అంతా కూడా సూర్యుడు నుంచి అప్పు తెచ్చుకున్నటువంటి శక్తి. రేపెప్పుడు సూర్యుడు లాగుతాడు మిమ్మల్ని. మీరు భలే ఉపయోగించేసుకుంటున్నారు సూర్యుడిని, అవసరం ఉన్నా లేకపోయినా. రేపు ఈ రుణానుబంధము చాలా చికాకు పెడుతుంది. ఉపయోగించుకోవడం తెలియపోతే, ఉపయోగించుకోవడం తెలిస్తే చాలా బాగా ఉంటుంది. అంచేత ఈ రుణానుబంధాలు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. కొంతమంది గురువులు రుణానుబంధాన్ని పెంచుకుంటూ ఉంటే, కొంతమంది గురువులు రుణానుబంధాన్ని పెంచుకోరు. అది ఆ గురువు యొక్క సెల్ఫ్ డెసిషన్. అది మీరు దానివల్ల ఏమీ చేయలేరు. కానీ కొంతమంది ఏకలవ్యుడు లాంటి శిష్యుల గురించి చెప్పాను కదా, రుణానుబంధము పెంచుకోనటువంటి గురువుల దగ్గర కూడా వాళ్ళు రుణానుబంధం పెంచుకోవటమే కాక, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా బ్రేక్ చేయించగలరు. అర్జునుడికి ద్రోణాచార్యుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు, ప్రపంచంలో నువ్వు అందరికంటే మేటి ధనుర్ధరుడు అవుతావు అని. ఏకలవ్యుడు అడ్డు తగిలాడు. రుణానుబంధం పెంచుకోవటంలో ఉంటుంది. స్వయముగా గురువుతోనే జీవిస్తూ కూడా అర్జునుడు సాధించలేనిది ఏకలవ్యుడు బొమ్మతో సాధించగలిగాడు. మీరు చేయవచ్చని. అందుకే షిరిడీ సాయి కూడా చెప్పటంలో, నా సమాధి బంధం పెంచుకుంటుంది, నా సమాధి మాట్లాడుతుంది, నువ్వు మాట్లాడించగలిగితే. బతికున్నప్పుడు కూడా అంతే. బతికున్నప్పుడు ఏదో మీరు గందరగోళం పడిపోకుండా, మేమే బతికుంటేనా షిరిడీ కాలం టైంలో షిరిడీని వదిలిపెట్టేవాళ్ళం కాదు, ఏమీ లేదు, ఎప్పుడో జరిగేదంతే. వెళ్ళిపోయిన తర్వాత పూజలు కానీ ఉన్నప్పుడు పూజలు జరగవు. ఉన్నప్పుడు పూజలు జరిగితే రుణానుబంధం విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి రుణానుబంధం గురువులతో మీరు పెంచుకోదలుచుకుంటే వాళ్ళ శరీరాలు జోరుకు మీరు వెళ్ళక్కర్లే. అసలు చాలా మంది గురువులు ఈ ప్రమాదంలో ఇరుక్కుంటామనే వాళ్ళ శరీరాలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. అది ఒక కారణం, అదొకటే కారణం కాదు, అనేక కారణాలు మీకు ఈ రెండు నెలలలో బోధపడవచ్చు. చాలాసార్లు పనికి విసిగేస్తుంది. ఈ టైం అప్పుడు వాళ్ళు ఉండి ఉంటే ఓ ఈకే గారు, ఓ శ్రీరామ శర్మ ఆచార్య, ఓ సిద్ధి సాయి, ఓ సివివి, ఓ పాకలపాటి గురువు గారు, ఓ ఆనందమయ్యమ్మ అంటే ఎంత బాగుంటుంది మనకి, ఎంత హాయిగా ఉండేది. కానీ సత్యసాయిబాబా ఉంటే మీరేం చేస్తున్నారు అని, వీళ్ళందరూ ఉంటే ఏదో ఊడబడి చేస్తాం మేము. సరే ఊడబడి చేయండి, అది వేరే విషయం. కానీ సత్యసాయిబాబా ఉన్నాడు కదా, ఏం ఉపయోగించుకుంటున్నారు మీరు? మీరు వెళ్ళి ఉపయోగించుకోదలుచుకుంటే ఆయన మీకేమైనా కనిపిస్తాడా? కానీ రుణానుబంధము ఉంటే హిమాలయాలలో 12 గురుల్ని నారాయణ గోల్లో ఆయన పెట్టాడు. ఆయన సత్యసాయిబాబా, వాళ్ళుకి సత్యసాయిబాబాకి భౌతికమైనటువంటి జగత్తుతో ఏ విధమైనటువంటి సంబంధము లేదు. మహాభారతము అక్కడ చదువుకున్నటువంటి అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చి విశేషమైనటువంటి సాధనలు వాళ్ళ చేత చేయిస్తున్నాడు. వివేకానంద శ్రీలంక నుంచి వస్తే నువ్వు ఇంకా బయటకు వచ్చే టైం లేదు అని మళ్ళా బెలూరు మఠం దగ్గర ఎక్కడికో పంపించాడు. ఎక్కడికో అందని మనకు తెలియదు, తెలిస్తే అక్కడ పట్టి జుట్టుపట్టి పీకుతాంగ మళ్ళీ వివేకానందని సాధన చేయనిస్తావా ఏంటి? అంచేత రుణానుబంధము పెంచుకోవటానికి గురువు యొక్క భౌతిక సామీప్యము అక్కలలేదు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంచేత మేము దూరంగా వెళ్ళిపోతున్నామేమో, మేము ఇక్కడ లేమేమో, ఎక్కడో ఉన్నామేమో, అంచేత మాకు వీలు పట్టలేదు, మీకు అర్థం కాలేదు గురుతత్వం. అర్థం కానప్పుడు మీరు గురువు దగ్గర ఉన్నా ఏం చేయలేరు. మీరు అర్థమవుతే గురువు లేని ప్లేస్ లేదు, స్థలము లేదు. ఎక్కడ లేడు గురువు? ఒక విష్ణువే సర్వవ్యాప్తి అనుకుంటున్నారేమో, గురువు సర్వవ్యాపితంతో పాటు ఇంకా రెండు ఉన్నాయి వాడికి. ఇటు బ్రహ్మ యొక్క లక్షణాలు ఉన్నాయి, అటు శివుడు యొక్క లక్షణాలు ఉన్నాయి. ఆ శక్తితో రుణానుబంధం పెంచుకోండి. ఆ శక్తితో రుణానుబంధం ఎలా పెరుగుతుంది? గురుదేవులు ఎప్పుడూ ఒక చెప్తూ ఉంటారు, ఎన్నిసార్లు ఆ కథ మనం విన్నా. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన ఓ రాజుగారు. ఏంటి అంటే, ఆయన దేశంలో ఉత్తర వాటిక వైపుకి దక్షిణ వాటికలో అద్భుతమైనటువంటి ఒక గార్డెన్ డెవలప్ చేయాలి. తలో 10-10 ఎకరాలు కేటాయింపు ఇచ్చారనమాట. ఉత్తరం వైపు 10 ఎకరాలు, దక్షిణం వైపు 10 ఎకరాలు. చివరికి ఇంటర్వ్యూ చేశాడు. చాలా మందిని చూశాడు. చివరకు 5-6 నెలల తర్వాత ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒకడిని ఉత్తరంలో పోస్ట్ చేశాడు, ఒకడిని దక్షిణంలో పోస్ట్ చేశాడు. పోస్టింగ్ అయిపోయిన తర్వాత ఉత్తరంలో పోస్ట్ చేసినటువంటి వాడు ఈ సంస్కారశాలకు వచ్చాడు. తూర్పు దక్కిన గురుపాదు, ఉత్తరం వైపున గురుపాదుకలు ఉంటాయి. అసలు ఉత్తర దిక్కే గురువు యొక్క దిక్కు. అంచేత ఇదంతా ఎందుకు, ఈ సాధనలు ఇవంతా కూడా రాజుగారి ఫోటో పెట్టిద్దాం అని చెప్పి ఏం చేశాడు, రాజుగారి ఫోటో ఉత్తర దిక్కును పెట్టేసుకున్నాడు. వాస్తు కూడా చాలా బాగా కుదిరింది. ఉత్తర దిక్కే నాకు ఇచ్చాడు, దక్షిణ దిక్కు యముడు యొక్క దిక్కు. చాలా డిసిప్లిన్ గా ఉండాలి. వాడోడో దురదృష్టవంతుడు, వాడికి దక్షిణ వైపు వచ్చింది స్థలము. ఉత్తర దిక్కులో రాజుగారి ఫోటో పెట్టుకున్నాడు. బయట కట్టాడు, తనకి చేత నుంచి కట్టాడు. ఆరతులు ఇచ్చేస్తున్నాడు, పొద్దున్నే ప్రదక్షిణలు చేసేస్తున్నాడు, రోజు రోజుకి ప్రదక్షిణలు పెంచేస్తున్నాడు. దక్షిణ దిక్కు వెళ్తున్నటువంటి వాడు మొత్తం మర్చిపోయాడు. వాడికి గుర్తేముంది అంటే, నేను ఈ స్థలంలో అద్భుతమైనటువంటి ఒక గార్డెన్ ని తయారు చేయాలి. రాజుగారు రాజుగారు చేసేది మర్చిపోయాడు. అసలు రాజుగారి గురించి ఆలోచించడం మానేశాడు. ఒక సంవత్సరం అయింది, రాజుగారు డెవలప్మెంట్ చూడటానికి వచ్చారు. ఏం జరుగుతుంది, ఉత్తర దిక్కులో ఉన్నటువంటి సాధకుడిని గెంటేశారు. దక్షిణ దిక్కులో సాధనలు అవి ఏమి చేయకుండా రాజుగారి గురించి కూడా ఆలోచించకుండా, అసలు రాజు అనేటటువంటి వాడు ఉన్నాడు అని కూడా ఆలోచించకుండా, ఆ తనకి అప్పజెప్పబడినటువంటి పోర్షన్లో తనకి చేతనైనటువంటి ప్రయత్నాలు చేసిన వాడికి ఇంకాస్త ఇంకాస్త ఛాన్స్ ఇచ్చాడు. ఈ ప్రపంచమే భగవత్ స్వరూపం అన్నది మర్చిపోతాం. మీరు మానవులు, మీరు అంటే మానవ శరీరధారులు అందరూ కూడా తోటమాలులే. వాళ్ళు వాళ్ళు జీవించటానికి కానీ దానికి కానీ ఏమీ చేయక్కర్లే. వాళ్ళు తోటమాలు ఏం చేయాలి, వాడు వచ్చినా ఇంటెంట్ పెట్టడమా ఏదో అంటారే, వాళ్ళు రాసి పంపించేస్తుంటే వచ్చేస్తుంటాయి రాజ్యంలో, రాకపోతే వాడు చేయగలిగేది ఏమీ లేదు. తోటమాలిగా వాడిని అపాయింట్ చేశారు. అపాయింట్ చేసిన తర్వాత నువ్వు రాసి పంపించావు, ఈ ఏరియాలో ఈ చెట్లు నాటాలి, ఈ ఏరియాలో ఈ చెట్లు నాటాలి, దీనికి కావాల్సినటువంటి వనరులు కావాలి, దీనికి ఇది కావాలి, దానికి అది కావాలి అని. ఆ ఇది అది రాజుగారు ఇవ్వలేదనుకోండి, వాడు ఇది అది చేయడు, అంతేగా. అది గురువుల యొక్క చరిత్ర నుంచి మీరు నేర్చుకోవాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ ఈ మూడు బీజాలు నాటుతారు, ప్రేమ, ప్రేమతో పాటే జ్ఞానము, దానికంటే ముందు సంకల్పము, దాని తర్వాత క్రియ, సేవ. ఈ మూడు 3-in-1 ప్రోగ్రామ్. ఇంకో ప్రోగ్రామ్ లేదు మీరు చేయవలసింది. మీరు అది చేస్తూ ఉంటే మీకు కావలసినటువంటి సమస్త శక్తులు మీకు లభిస్తాయి. మరేది లభించటం లేదు, నువ్వు అడుగు వేస్తే కదా. నువ్వు మొదలెట్టి నీకు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నువ్వు ఉపయోగించుకోగలిగితే కదా. నీకు ఇచ్చినటువంటి సామర్థ్యం నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావు? అసలు ప్రకృతిలో సకల దేవతా స్వరూపి అయినటువంటి ఒక చేతనత్వం ఉన్నదని, ఆ చేతనత్వమే పరమే వ్యోమనని, ఈ మహా శూన్యము నుంచే శక్తులన్నీ వస్తున్నాయని కూడా అవగాహన లేదా? ముందు ఆ అవగాహన రావాలి మనకి. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అధివిశ్వే నిషేధు యస్ తన్న వేద కిం రుచాకరిష్యసి యా ఏతత్ విదుః సాయిమే సమాసతే. ఎవడేం చేస్తాడు, ఆ ఎమ్మెల్యే రికమెండేషన్ కావాలనో, ఆ మినిస్టర్ రికమెండేషన్ కావాలనో, నాకు ఎంసీఏ డిగ్రీ కావాలనో, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ కావాలనో, నాకు డాక్టర్స్ డిగ్రీ కావాలనో మీ బుర్రల్లో పనిచేస్తున్నాయి తప్ప, ఈ పరమ శూన్యములోంచి పరమే వ్యోమంలోంచి మీరు మొత్తము పొందవచ్చును. అక్కడ తప్ప అన్ని చోట్ల చూస్తాం. అక్కడ అడగటానికి ఒక విధానం ఉంది. ప్రతి చోట దేర్ ఇస్ అ మెథడ్. ఆ విధానం తెలియని వాళ్ళకి సమస్త శక్తులు రావాలి, కానీ దానికి విధానం మాత్రం తెలుసుకోమంటే ఎంత పరమ మూర్ఖత్వం అది. ఆఖరికి ఒక చిన్న మైసూర్ పాక్ తయారు చేయాలి అనుకుంటే, ఎందుకు చిన్న మైసూర్ పాక్ చెప్పానంటే, మాలతీ చంద్రు గారి పిండి వంటకాలు బుక్లో నాకు చాలా ఈజీ వస్తుంది అనిపించింది, అందుకు మొదలెట్టాను నేను. కుదరలే, అంత ఈజియెస్ట్ దానికే మెథడ్ ఉంది. మరి సమర్థ చైతన్యము నుంచి మనకు అన్నీ వచ్చేయాలి, కానీ మీకు మెథడ్ తెలీదు. తెలిస్తే చెయ్యరు, దాన్ని ఆచరణలో పెట్టరు, ఎలా వస్తుంది, రాదు. అందుకే నేను చెప్తాను, ఇక్కడ షార్ట్ కట్స్ చెప్పటానికి మాత్రం నేను ఇక్కడ లేను. షార్ట్ కట్స్ చెప్పగలిగే గురువు ఎవరైనా ఉంటే వాళ్ళని వెతుక్కోండి. నేను మాత్రం ఏం చేస్తున్నా ఇక్కడ, అందరు గురువులు కూడా ఒక రాచ బాటను భారతదేశంలో ఇచ్చి వెళ్ళిపోయారు. అంచేత గురువుల మధ్య తేడాలు ఏం లేవు. ప్రతి గురువు దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, మీరు గురు చరిత్రలు తీసుకోండి, వాడి జీవితంలో జరిగిన సంఘటనలు తీసి చూడండి. మొట్టమొదట బాధ నివారణ. ఎవరైనా ఏదైనా బాధలతో వస్తే వాళ్ళ బాధలు తీరే, కొందరు తీరే, కొందరు తీరలేదు. మాకు ఎందుకు తీరలేదు? అదే లెక్చర్ పాఠం చెప్తాడు క్లాసులో, ఒక స్టూడెంట్కి గోల్డ్ మెడల్ వస్తుంది, ఒక స్టూడెంట్కి జీరో వస్తుంది. మనం ఏమైనా అడుగుతున్నావా, ఏమయ్యా నువ్వు వాడికి చెప్పావు వాడికి గోల్డ్ మెడల్ వచ్చింది, మరి నీ స్టూడెంటే కదా వాడు ఫెయిల్ అయ్యాడు అని ఎప్పుడైనా టీచర్ మీద పడ్డామా మనం? ఎవరి మీద పడతాం? మరి మీ మీద మీరు ఎందుకు పడరు? గురువు మీద ఎందుకు పడతారు? మీరు గురువు సర్వసమర్థుడే, అందులో డౌటే లేదు. గురువు సర్వజ్ఞుడే, అందులో డౌటే లేదు. గురువు సర్వవ్యాపి, అందులో డౌటే లేదు. మీరు గురువు యొక్క భౌతిక శరీరాల జోలికి వెళ్ళకండి. అసలు భౌతిక శరీరాలతో మీకు సంబంధం అనవసరం. అసలు పరమే వ్యోమన్ సహ పూర్వేషామపి గురు కాళేనానవచ్చేదాత్. ఏంటా టెక్నిక్ అక్కడ? ఆ టెక్నిక్ గురించి చెప్తూ మహర్షులు ఇంకో మాట కూడా అన్నారు, తీవ్ర సంవేగానాం ఆసన్న. మీకు నిజమైనటువంటి తీవ్ర సంవేగం ఉంటే తక్షణమే మీకు లభించిస్తుంది ఆ జ్ఞానం. తక్షణమే, మళ్ళా గ్యాపే ఉండదు. రాలేదంటే ఒకటే అర్థం, మీకు తీవ్ర సంవేగం లేదని. ఉంది మాస్టారు, లేదు, ఉంటే వస్తుంది. అంచేత కాంటాక్ట్ వచ్చిందా లేదా, కరెంట్ ఫ్లో అవుతూ ఉంటే కాంటాక్ట్ వచ్చి ఉంటే లైట్ వెలుగుతుంది. లైట్ వెలగలేదంటే అర్థం ఏంటనమాట, కాంటాక్ట్ అవ్వలేదు అంతే. నువ్వు ఎంతసార్లు చెప్తే నేను ఇన్నిసార్లు నొక్కానండి స్విచ్, నేను అన్నిసార్లు స్విచ్ నొక్కానండి, ఎడం వైపు నుంచి నొక్కాను, కుడి వైపు నుంచి నొక్కాను, తలకిందులుగా నొక్కాను, ఎలా నొక్కితే ఏమైంది, రాలేదు అంటే తీవ్ర సంవేగము లేదు. మరి తీవ్ర సంవేగానికి ఉదాహరణ ఉంది. నాతో చాలా మంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, మాస్టారు మీరు భగవంతుణ్ణి చూశారా? నన్ను అడుగుతారు. ఇదంతా ఏంటంటే వివేకానంద రోగం, ఫోబియాస్ అంటారు. పేరు మీకు గుర్తుందా? ఫోబియా అంటే తెలుసా? ఇది వివేకానంద ఫోబియా అనమాట వాళ్ళకి. నీకు నిజంగా భగవంతుడి మీద అంత ప్రీతి ఉంటే నా జోలికి రావు. నా దగ్గర నాకే భగవంతుడు తెలిస్తే ఎక్కడ ఎందుకుంటుంటాను నేను? గురువుని ఎత్తుకుంటూ పోయి ఉండేవాడే, లేకపోతే గురువే నీ దగ్గరికి వచ్చి ఉండేవాడు. అంచేటప్పుడు నా జవాబు ఏమవుతుంది అక్కడ? నాకు తెలియదయ్యా బాబు, నాకు దేవుణ్ణి చూశాను లేదో, నీకు అనవసరం. ఇంకేంటి, చూశాను అని చెప్తే ఒకటంట, చూడలేదు అని చెప్తే ఇంకోదంట. అంచేత రెండూ అనవసరం. ప్రశ్న ఏమిటి అక్కడ? వివేకానంద లాంటి తీవ్ర సంవేగము ఉంటే ఏంటా తీవ్ర సంవేగము? ఆ తీవ్ర సంవేగము ఈ రెండు నెలలు మీరు మీలో ఉంచుకోగలిగితే, ఈ రెండు నెలలు, తర్వాత మీ ఇష్టం. ఈ రెండు నెలలు ఏం చేసుకోవాలి? వివేకానంద పరిస్థితి, బిఏ డిగ్రీ చదువుతున్నప్పుడు జస్ట్ అప్పుడు పరీక్షలు రాశాడు, తండ్రి చనిపోయాడు. కాస్త డబ్బున్న కుటుంబమే, తండ్రి చనిపోయాడు. యాజ్ యూజువల్ డబ్బున్న వాళ్ళకి అప్పులు ఎక్కువ ఉంటాయన్న సంగతి చాలా మంది తెలియదు. డబ్బుందని చూస్తారే తప్ప అప్పులు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు అప్పుకి మీరు సంబంధం చూస్తే అది రుణానుబంధమే అవుతుంది వాళ్ళకు కూడా. అంచేత తండ్రి చనిపోగానే ఏమైంది? అంతా అప్పుల్లో పోయింది. చాలా పెద్ద కుటుంబం నాకు, ఇప్పుడు సంఖ్య మాత్రం గుర్తులేదు. 14 మంది అక్క చెల్లెళ్ళు. తల్లికి ఆహారం ఉండదేమో అని వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఫలానా వాళ్ళ ఇంట్లో మాకు నామకరణ సంస్కారం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పి భోంచేసి వచ్చామని చెప్పేవాళ్ళు అమ్మకి. అంటే ఆ ఉన్న కొద్దిపాటి అన్నము తల్లి అయినా తింటుంది పాపం అని. అలాంటి పరిస్థితుల్లో ఓ పిచ్చివాడు ఉన్నాడయ్యా అని ఆయన చెప్పారు. ఎక్కడున్నాడు? కలకటా కొంచెం దూరంలో, నాకు కరెక్ట్ డిస్టెన్స్ గుర్తులేదు, కానీ కలకటా కాదు, అది కలకటాకి చాలా దగ్గరగా ఉంది. అది దక్షిణేశ్వర్ అనేటటువంటి ఒక స్థలము. అక్కడ పిచ్చివాడు ఉన్నాడయ్యా, కానీ కొంతమంది ఆ పిచ్చివాడి మీద పిచ్చి నమ్మకం ఉంది అని చాలా తెలివైన ఒక స్టూడెంట్, బిఏ అంటే వివేకానంద యొక్క క్లాస్మేట్ చెప్పాడు. నేను నమ్మను, పిచ్చివాడు ఉన్నాడు, కొంతమంది పిచ్చివాళ్ళు ఆ పిచ్చివాడిని నమ్ముతారు, కానీ మరి ఆ సలహా ఎందుకు ఇచ్చాడో పిచ్చివాడో నాకు ఇప్పటికీ తెలీదు. భారతదేశం యొక్క అదృష్టమేమో. సరే అలాంటి పరిస్థితుల్లో గురువుల మీద భలే నమ్మకం కుదురుతుంది. మామూలుగా అయితే మేము నమ్మం అంటాడు, కానీ మరి వివేకానందకి గతి లేదు, అసలు తింటానికి లేదు, ఏమవుతుందో తెలీదు. తెగిపోయినటువంటి చెప్పులు. ఎందుకు తెగిపోయే చెప్పులు? ఒక చిన్న కథ చదివాను నేను. ఇవాళ నేను రూపాయి పావలా మిగిల్చానన్నాడు. ఇలా బస్సు వెనకాతలు పరిగెడుతూ వచ్చానన్నాడు. కోపం వచ్చింది భార్యకి. భార్యలకి ఎప్పుడు భర్తల మీద కోపం ఉంటుంది అనుకుంటాను నేను. ఎప్పుడు ఇలాంటి జోకులే చదువుతాను తప్ప మిగతా జోకులు చదవరు. ఇప్పుడు భలే ఉంది మీది తెలివి మండ. టాక్సీ వెనకాతలు పరిగెట్టి వచ్చి ఉంటే మనం ఆటో అంచేత మరి వివేకానంద దగ్గర డబ్బులు లేవు కదా. అంచేత జట్కా పండి వెనకాతలు పరిగెట్టాడు. నిజంగా జరిగిన సంఘటన ఇది. పరిగెట్టుకుంటూ వస్తాడు. కానీ పరిగెట్టడానికి అసలు కారణం ఏంటో తెలుసా? ఎండాకాలం, అది జోడు తెగిపోయింది. ఎప్పుడు జోడు పాపం కాలుతోంది. మరి కాలుతున్నప్పుడు ఏం చేయగలడు? బెస్ట్ ఏంటంటే పరిగెట్టడం. అన్ని మెళ్ళు పరిగెట్టికి వెళ్ళాడు. పరిగెట్టికి వెళ్తే అక్కడ కూర్చొని ఉన్నాడు బయట రామకృష్ణ పరమహంస. వచ్చావా? వచ్చాను. సరే అడుగో, అమ్మ గుడి అక్కడుంది, ఇష్టం నువ్వు ఏం కావాలంటే అది అడుగు ఇచ్చేస్తుంది అన్నాడు ఆవిడ. ఆ గురువుల యొక్క దమ్ము అలా ఉంటుంది. కానీ వెళ్ళిన వాళ్ళందరికీ ఆ మాట చెప్పలేదు. గురు చరిత్రలో మీరు కాస్త జాగ్రత్తగా చదువుకోండి. వివేకానందుడికి మాత్రమే చెప్పాడు, నువ్వు వెళ్ళడుగు అమ్మని, ఏం అడిగితే అది అడుగుతావని. ఆత్రుతతో అన్నాడు, నాకు డబ్బు కావాలి, బాహ డబ్బు కావాలి, ధనం కావాలి, ఎందుకంటే మా పరిస్థితి. నీకెందుకు, నువ్వు నీకు ఏది కావాలో నన్ను అడుగుతావేంటయ్యా. నువ్వు అమ్మను అడగని తోశాడు. వెళ్ళగానే అక్కడ ఏమడిగాడు మీకు తెలుసు కదా కదా, జ్ఞానము అడిగాడు. బయటకు వచ్చాడు. ఏమయ్యా అడిగావా? భలే ఆనందించాడు రామకృష్ణ పరమహంస. అప్పుడు నాకంటే పిచ్చివాడు ఒకడు ఉన్నాడని. ఎందుకంటే అప్పుడు ఆ మాట అంటాడు, ఇదే మాట అన్నాడు అందుకని. అంటే నాకు తెలిసి ఆనందించాడు లేదో, నాకు నా ఉద్దేశం అది. ఇంచేత రామకృష్ణ పరమహంస అప్పుడు ఏమంటాడు, నువ్వు నాకంటే పిచ్చివాళ్ళ ఉన్నావయ్యా, నువ్వు వెళ్ళి ఏం కావాలో అది అడుగంటే, ఇక్కడ ఏమో నువ్వు ధనం కావాలని అడిగావు, అక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నావు? జ్ఞానంగా మనం ఇంకోసారి వెళ్ళానండి, ఈసారి ఖచ్చితంగా అడిగేస్తాను. ఏమనుకుంటున్నారే అని అమ్మ దగ్గరికి వెళ్ళాడు, జ్ఞానం అడిగాడు. మూడోసారి కూడా జ్ఞానం అడిగితే, నువ్వు కరెక్ట్ పిచ్చివాడివి, సరిపోతుంది మన ఇద్దరికి జోడి, ప్రపంచం అంతా చాలా చాలా గుర్తించుకుంటుంది, కానీ సరే నీ కుటుంబంలో వాళ్ళకి ఎప్పుడు కూడా ఆకలి బాధ ఉండదు అని గ్యారంటీ ఇచ్చాడు. ఇప్పటికీ లేదు వాళ్ళకి ఆకలి బాధ. వాళ్ళెవరూ రామకృష్ణ పరమహంస జోలికి రాలేదు. వివేకానంద వచ్చాడు, కానీ వివేకానందతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కడు వచ్చాడా? వివేకానంద కుటుంబ సభ్యులే రాకపోతే మీ కుటుంబ సభ్యులు రాలేదని మీకు ఎందుకు బాధ? రారు. మీ పిచ్చి ఆరు చూస్తేనే వస్తే కంటే కండి, మీ అదృష్టం అది. ఇంచంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి రిలేషన్షిప్ రుణానుబంధం. రుణానుబంధం తీరిపోగానే పోతారు వాళ్ళు. గురువులతో ఉండేటటువంటి రుణానుబంధము, జన్మజన్మల బంధము, రెండింటికి లంక ఎలా కుదురుతుంది? సాధారణంగా కుదరదు. కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల్లో కుదరవచ్చు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం. కొన్ని కొన్ని కుటుంబాలలో ఆ యోగి కులంలో పుట్టినటువంటి వాళ్ళ కుటుంబంలో కనుక వాడు పుట్టి ఉంటే, వాళ్ళ తల్లి తండ్రి అందరూ కూడా వాడు గురువు దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ గురువుని ఏం అడగాలో అదే అడగాలని, చదవకుండా పరీక్ష పాస్ అయిపోవాలి, కుదరదు. కష్టపడకుండా ఏ ఫలితము ఏ గురువుకి రాలేదు. ఎవరికి వచ్చింది కష్టపడకుండా? వివేకానందకు వచ్చిందా? అంత పెద్ద గురువు ప్రాణం పోతున్నప్పుడు, ఎవరు ప్రాణం పోతున్నప్పుడు? ఆయన ప్రాణం పోతున్నప్పుడు ఆ మొత్తము శక్తి ధారపోశాడు. ధారపోసిన తర్వాత 8 ఏళ్ళు ఎంత హీనమైనటువంటి బతుకు బతికాడో మీకు తెలుసు కదా, చదివితే తెలుస్తుంది ఎంత హీనమైనటువంటి బతుకు. ఎలాంటి వికరింతలో, ఎలాంటి పరిస్థితుల్లో ఏ ఏ వికరింతలు అనుభవించాడు, ట్రైన్లో వెళ్తున్నాడు రాజస్థాన్లో, పేరు ఊరి పేరు నాకు గుర్తులేదు ఇప్పుడు. ఇతని కంపార్ట్మెంట్లో, ఇతనికిన కంపార్ట్మెంట్లోనే ఒక మారవాడి, డబ్బున్నటువంటి మారవాడి వెళ్తున్నాడు. ఈయనకి చూపిస్తూ తింటున్నాడు. మన కమెంట్ కూడా లావుగా ఉన్నాం, పని చేసుకోలేవా, ఇందుకు ఈ కాషాయ బట్టలు దీని భలే దొరికారు అందరూ కూడా, భారతదేశాన్ని పీడిస్తున్నారు ఈ సన్యాసిగాళ్ళందరూ, రకరకాలుగా తిడుతున్నాడు. దిగాడు వివేకానంద కూడా, దిగాడు ట్రైన్. దిగాక వాళ్ళ టాంగాయ ఏమంటారు దాన్ని, అక్కడ ఏదో ఉంటుంది, ఆ బండి రాలే. బండి రాకపోయేసరికల్లా ఇతనికి మరి డబ్బున్నవాడు కదా, అక్కడే కాస్త ఒక ఏమంటారు టెంట్ లాంటిది వేశారు, కూర్చున్నారు. పాప వివేకానంద ఎక్కడ కూర్చుంటాడు, రాజస్థాన్, అది చెట్టు నీడ కూడా లేదు ఎక్కడ, అక్కడే కూర్చుని ఉన్నాడు. ఈయన ఇంకా విజృంభించిపోయాడు. తమాషా ఏంటంటే ఏడిపించేవాళ్ళు ఎవరైనా లభిస్తే అది ఎంతో మానవ నైజం, ఏడిపించాలనిపిస్తుంది. వచ్చిన కూడా ఏంటంటే అక్కడ వివేకానంద ఆడవాడు, వీడు రెచ్చిపోతున్నాడు. ఎన్ని రకాలుగా ఏడిపించాలో అన్ని రకాలుగా ఏడిపించడానికి ప్రయత్నం చేసే లోపల ఈ లోపల ఏమైంది, ఒక వ్యక్తి గబగబగబగబ పరిగెట్టుకొచ్చాడు. పరిగెట్టుకొచ్చి రాముడు పంపించాడు. నాకు ఈ ఊళ్ళో ఎవరు తెలియదయ్యా బాబు, నాకు రాముడు పంపించటం ఏంటి. కాదయ్యా బాబు, రాముడు పంపించాడు, చూపించాడు కూడాను, ఇదిగో చంపదబ్బా, కలనుకుని పడుకున్నాను నేను, సాచి లెంపగా కొట్టాడు, కల కాదు ఇదని అని తీసుకొచ్చి చూపిస్తాడు. ఎప్పుడు ఇదంతా అంత వికరింత భరించగలిగిన తర్వాత, ఆ ఒక్క సంఘటనే నాకు తెలుసు వివేకానందరు అలా ఆహారం వచ్చినటువంటి సంఘటన 8 ఏళ్లలో. మిగతా టైం ఎప్పుడు ఏమొచ్చిందో మనకు తెలియదు, వచ్చి ఉండదనే నా అనుభవం. కష్టపడి ఉంటాడు, కష్టపడాలి. మీరు కష్టపడకుండా, సాధన లేకుండా ఏ జ్ఞానము రాదు మీకు. జ్ఞానం రావాలంటే కష్టపడాల్సిందే. మీరు ఏ విధమైనటువంటి కష్టాలు పడాలి అది అర్థం చేసుకోండి. మీరు మొత్తము కూడా గురువు మీద బాధ్యత వదిలేసి, దమ్ముంటే ఓ చెట్టు మీద కింద కూర్చోండి, మీ జ్ఞాన సముపార్జనకి ఏ విధమైనటువంటి లోటు రాదు. కానీ కూర్చోక్కర్లే, ఆ గురువులే ఇన్ని రకాలైనటువంటి ఆశ్రమాలను ఏర్పరిచాడు అరవిందో సొసైటీ, రామకృష్ణ మిషన్, గాయత్రి పరివారం, సిద్ధి సాయి సంస్థాను, సరే సత్యసాయిది, ఇవంతా గురు పరంపరే కదా ఏర్పించారు, ఏర్పరిచారు. వాళ్ళు అక్కడ ఏం చెప్తున్నారో అదే అర్థం చేసుకో మనం. అంతేలేదు, మీరు ఏం చెట్టు కింద గడిపే కూర్చున్నా ఖచ్చితంగా మీకు లభిస్తుంది, మీకు ఆ ధైర్యం ఉంటే. నేను చూశాను, నిన్న చేసి చూసి చెప్తున్నాను నేను, ఇది ఖచ్చితంగా లభిస్తుంది. నా జీవితంలో 40 రోజుల పాటే కాంటాక్ట్ లేదు నాకు, మంచినీళ్ళు కూడా చాలాసార్లు దొరకలేదు ఆ 40 రోజుల్లో. ఎందుకో నాకు కారణం తెలియదు, దాని గురించి చర్చ కూడా అనవసరం. కానీ ఓ 50 సంవత్సరాల జీవితంలో 40 రోజులు తిండి లేకపోతే ఏంటిట? ఎప్పుడు మీకు లేమి అనేది ఉండదు, ఎక్కువ ఉండదు, రుణానుబంధం కదా. కడుపు నిండా తిన్న తర్వాత ఎందుకు మళ్ళా దాచుకోవటం? ఎస్ఎస్ఏ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఎక్కడ పడేస్తూ ఉంటారట, మిగిలిపోయిందా డస్ట్బిన్, ఎందుకు మిగిలిపోతే డస్ట్బిన్ లో పడేయటం? పక్కవాడికి ఇవ్వచ్చు కదా, పక్కవాడు డస్ట్బిన్ లో పడేయండి, ఎక్కువ ఉంది, ఉందని ఎందుకు తింటాం? మా గురువు గారు చాలాసార్లు ఫ్రిజ్ గురించి చెప్తూ ఉండేవారు, సర్ది ఏంటది సర్దిపెట్టి అనేవారు. ఎందుకు సర్దిపెట్టి అంటే పొద్దున్నే లేచి ఆదివారం నాడు ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి అని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎందులో పెడతాడు? ఫ్రిడ్జ్ లో పెడతాడు, ఫ్రెష్ వెజిటబుల్స్. కానీ కిందటి వారం తెచ్చిన వెజిటబుల్స్ ఉన్నాయి అక్కడ, అంచేత ఈవిడి గారు ఏం చేస్తుంది, అవి పాడైపోతాయని ముందు ఇచ్చేస్తుంది. చివరికి ఫ్రెష్ వెజిటబుల్స్ తినం మనం. ఏ వెజిటబుల్స్ తింటాం? కర్మ, రైతు బజార్ దగ్గరే ఉందిగా. మన ఆలోచన సరళి నాశనం అయిపోయింది. ఆ జ్ఞానము అర్థం చేసుకోండి. మానవుడు తన బతుకు కోసము ఏమీ ఆర్జన చెయ్యక్కర్లేదు, గ్యారంటీ ఇచ్చేది ఋషులు. నువ్వు ఉద్యోగాలు చేయక్కర్లే, నువ్వు ఇంకోళ్ళ దగ్గర దేహి అని కూడా అడగక్కర్లే. మరి ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఎవడు ఇవ్వటం లేదు. ఒక్కసారి నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిన్ను అడిగిన వాళ్ళకి ఎంతమందికి నువ్వు తిండి పెట్టావో ఒకసారి చూసుకో. చేసింది తప్పు నువ్వు ఎలా వస్తుంది? అడుక్కునేవాడు వస్తే శుద్ధి సాయి ఏం చెప్పాడు? ఇవ్వాలనుంటే ఇయ్యి, ఇవ్వాలని లేకపోతే మాట్లాడకు. నువ్వేం మాట్లాడకు, చేయి ఖాళీ లేదు, పోపో అడుక్కు తినడం తప్ప మీకేం చేత కాదా? తప్పు. ఆ మాట మాత్రం ఎప్పుడూ అనకండి. అలాని వాళ్ళని నెత్తిని ఎక్కించుకోగల గుర్తుంచుకోండి. నేను నా చేతులతో ఇంతవరకు నేను స్కాలర్షిప్ సంపాదించినప్పుడు సంగతి వదిలేయండి, గుంటూరు వచ్చిన తర్వాత నేను ఎవరికి దానాలు చేయలేదు, చెయ్యను కూడా. అంచేత భిక్షగాళ్ళకి తిండి పెట్టేయటం వల్ల మీకు ఏదో లాభాలు వస్తుంది. పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ చాలా కీలకమైనటువంటిది, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు గురు చరిత్రలో. ఇది ఏం చెప్పాడు? నువ్వు పెట్టగలిగితే పెట్టు, పెట్టానా లేకపోతే పెట్టకు. శాపనార్థాలు, నువ్వేదో చాలా గొప్ప స్థితిలో ఉన్నట్టు, నువ్వేదో ఇచ్చేటట్టు, నువ్వేం ఇవ్వగలవు? చాలా డబ్బుంది, నేను తినగలను, నా ఇష్టం వచ్చింది. ఏది డబ్బున్న వాళ్ళని వాడు ఇష్టం వచ్చింది తినమని చూపించండి. వాడు తప్ప వాడు చుట్టూరు ఉన్న వాళ్ళు అన్నీ తింటారు. వాడు ఎందుకు తినలేదంటే వాడికి డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ ఎనార్జ్మెంట్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, ఇంకా ఇంకో ట్రబుల్, ఇంకో ఏదో డాక్టర్లు ఇంకోటి ఏదో రెండు మూడు కనిపెడతారు కూడా. మళ్ళీ వాళ్ళకి డబ్బులు. నేను ఇంకో కథ చెప్తూ ఉంటాను గురుదేవుడు తెలుసా. ఓ పల్లెటూరులో ఓ డాక్టర్ ఉన్నాడు. నువ్వే అనుకోబాక, నీ గురించి నేను చెప్పటంలే. పల్లెటూరులో ఓ డాక్టర్ ఉన్నాడు, వాడి కొడుకు కూడా MBBS చదువుతున్నాడు. సరే, వాడు డిగ్రీ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పల్లెటూరుకు వచ్చాడు. పల్లెటూరుకు వస్తుంటే ఆ వాళ్ళ తండ్రి డాక్టరు ఎక్కడో పక్క ఊరు వెళ్ళాడు. ఎక్కడికో పక్క ఊరు వెళ్తే ఈ కుర డాక్టర్ ఉన్నాడు కదా ఇక్కడ, జమీందార్ గారు వచ్చారు. జమీందార్ గారు వస్తే ఈయన ఏదో మందిచ్చాడు, ఏదో జలుబను ఏదో చెప్పి మందిచ్చాడు ఈయన. రెండో రోజు జమీందార్ గారు కబురు పెట్టారు ఆ తండ్రి కొడుకు ఇద్దరిని తీసుకురమ్మని. ఇద్దరు వణుక్కుంటూ వెళ్ళారు ఏమైపోయిందో అని. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు కుర డాక్టర్ అయ్యా, నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేయ మొదలెట్లేదు, నువ్వేదో మంది ఇచ్చి ఉంటావు, అక్కడ ఏదో వికటించి ఉంటుంది, అది కొంపలు అండిపోతాయి, ఇంకా అయిపోయాయి మనకి ఊరి నుంచి నీళ్ళని. వెళ్తే అక్కడ చాలా నవ్వుతూ ఉన్నాడు జమీందార్ గారు. ఏమయ్యా, నీకంటే నీ కొడుకు చాలా మంచివాడు, నిన్న మందిచ్చాడు నా బాధ తగ్గిపోయింది, నువ్వు 18 ఏళ్ల బట్టి మందిస్తున్నావు తగ్గలేదన్నాడు. సరే, చాలా మెచ్చుకున్నాడు తండ్రి కూడా, చాలా గొప్పగా ఫీల్ అయినట్టు నటించాడు. సరే, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తిట్టిన తిట్టు తిట్టకుండా కొడుకుని తిట్టాడు. అసలు నువ్వు డాక్టర్ ఎలా చదివావో తెలుసా? ఆ జలుబు వల్ల నేను 12 ఏళ్ళు నేను దాన్ని పోషిస్తూ వచ్చాను. నేను నువ్వు పిచ్చివాళ్ళ ఒక మాత్రతో మనము చేసేటటువంటి పిచ్చి పనులు అలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం ఎవడేటటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలు తెస్తుంది. అందుకని మౌనము, మౌనము. ఆ సైలెన్స్ లో మీకు గురువు యొక్క జ్ఞానము లభిస్తుంది. మీకు ఈ గురువుల యొక్క రోగ నివారణ శక్తి కావచ్చు, ఏమీ లేని చోట మీకు కావలసినటువంటి అదృశ్య సహాయకులు లభించవచ్చు, మీరు తీర్చలేనటువంటి రుణానుబంధాలు తీరిపోవచ్చు. ఈ చమత్కారాలన్నీ ఎక్కడ జరుగుతాయంటే మౌనంలో జరుగుతాయి. ఆ మౌనము తప్ప మిగతా ఉంది మీరు ప్రాక్టీస్ చేస్తారు. తమాషాది, ఎన్నిసార్లు చెప్పినా ఆ మౌనము మీద మీకు ధ్యాస మళ్ళదు. అది కూడా ఎప్పుడు ఆ మౌనాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి? సూర్యోదయ సూర్యాస్తమయం చివరికి మళ్ళీ ఎప్పుడు అక్కడికే వస్తాం. ఏం చేస్తాం? గురువు దగ్గరికి వెళ్ళాలిగా. ఎన్ని రకాల మనం దాన్ని అర్థం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి. ఆ మౌనములోనే అన్నీ ఉన్నాయి. మీరు ఏమీ ఎవరిని అడగక్కర్లేదు. కేవలము మీ యొక్క ఏకాగ్రతను పెంచుకుని ఆ పరమ శూన్య స్థితిలోకి వెళ్ళిపోగలిగితే అన్నీ వచ్చేస్తాయి. అందులోంచి అన్నీ వస్తాయి. అన్ని అంటే అన్ని వస్తాయా? అన్నీ వస్తాయి, ఏవైనా వస్తాయి. మీరు ఏం అనుకుంటే అది వస్తుంది. అక్కడ మళ్ళా మీరు ఈ కర్మబంధాలు అవి ఏమీ ఆలోచించక్కర్లే. అక్కడ ఆ మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే. మళ్ళీ మౌన స్థితిలోంచి మీరు బయటకు వచ్చారా? చెప్తూ ఉంటారు కదా విక్రమార్కుడు సింహాసనం గురించి, ఒక తోట ఒక పొలంలో మధ్యలో కూర్చొని ఒకడు దారిలో పోతున్నట్టు కొంతమంది సైనికులు, వాళ్ళని పిలిచి తీసుకోండి కావాల్సినంత తినండి అన్నట్ట. మళ్ళీ వాడు కింద దిగి వచ్చి వాడు కోసుకుంటున్నప్పుడు అయ్యే మిమ్మల్ని అవులు తినమన్నాడు, తినకండి అని. తర్వాత కథ తెలుసు కదా మీకు, అంచేత వాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కనుక ఆ దాతృత్వము. మీరు ఆ మౌనమును ఉంటే మీకు గురువుల యొక్క సర్వలక్షణాలు అబ్బుతాయి. కానీ మౌనము మౌనము కాదు అని అర్థం చేసుకోండి. అది మీకు నిశ్శబ్దము యొక్క శబ్దము అర్థం కావటం లేదు. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఒక అద్భుతమైనటువంటి బుక్ రాసింది బ్లావిట్స్కి. శంకరాచార్యుల వారు దాన్నే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వము మీద మీకు కమెంటరీ ఏదైనా ఉండాలి అంటే, వ్యాఖ్య ఏదైనా ఉండాలి అంటే, ఆ వ్యాఖ్య ఏంటి? సైలెన్స్. దాన్ని బాహ్య పెంచుకోండి. మీరు నేను చెప్పాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వినరు. ఏం చేశాను నేనేం చేసేది? చాలా అవసరం అది. గురువుల యొక్క చరిత్ర చదివి గురువుల చరిత్రలో ఉన్నటువంటి ఆ విధానాలను కనుక మీరు అర్థం చేసుకోదలుచుకుంటే, గురువుల యొక్క గురుత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒకటే దారి మౌనము. ఇంకో దారి లేదు. అదే నేను మీతో చెప్పాను కదా మొదటి ఇందాక కూడా, సాధన చెయ్యరు, మెథడ్ ఉపయోగించరు, టెక్నాలజీ ఉపయోగించరు, మీకు అన్నీ కావాలి అంటారు. మౌనం, మీరు మౌనం అయిపోవాలి. ఎలా నిజమైన మౌనం అంటే ఏమిటి? ఇవాళ పొద్దున్న చెప్పింది, నిన్న సాయంత్రం మొదలెట్టినటువంటి పాయింట్కే మళ్ళీ మళ్ళీ వస్తున్నాను. నేను అనేటటువంటి పదము మీరు మర్చిపోవాలి. మర్చిపోవాలి అంటే ఉపయోగించకూడితే మర్చిపోవటం అవ్వదు, ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది మీకు. ఇంచేతంటే శనివారం ఉపవాసం ఉండాలి అంటే వీడు మండే నుంచి వాడు ప్రయత్నం చేస్తాడు. మామూలు భోజనం చేస్తే అసలు వాడికి గందరగోళమే ఉండదు. మిగతా వాళ్ళ సంగతి అంతా నాకు తెలియదు, కానీ నేను సాధారణంగా అరౌండ్ 12-1 భోజనం చేస్తాం మనం మామూలుగా. అంతకంటే ముందు భోజనం చేయము, వాళ్ళు రమ్మన్నా వెళ్ళాము. ఉపవాసం ఉండాలి అనుకున్న రోజు 9 గంటలకి ఆకలిస్తుంది. అంచేత నేను అనేది మర్చిపోవాలి అనుకున్నారు అనుకోండి, అసలు మీరు మరవలేరు దాన్ని. అంచేత మీ దృష్టి కోణాన్ని షిఫ్ట్ చేయాలి మీరు. ఆ టెక్నిక్ అర్థం చేసుకుంటే ఎంత సులభం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత యొక్క గురువుల యొక్క నియర్నెస్ అంటే సామీప్యము. అంతకంటే దగ్గర ఇంకోటి ఏం లేదు. అసలు గురువు యొక్క సామీప్యత కంటే దగ్గరైనటువంటి సామీప్యత మన జీవితాలలో ఇంకోటేం లేదు. నియరెస్ట్ అది నియరెస్ట్. అంతకంటే దగ్గర ఇంకో వస్తువు లేదు. అసలు నువ్వు కూడా దూరమే గురువు కంటే. నేను అనే మాటను ఉచ్చారణ చేస్తున్నావే, ఆ నేను కూడా గురువులోంచే బయటకు వస్తుంది. ఆ మహాశూన్యములోంచే కదా నేను అనే మాట కూడా ఉద్భవిస్తుంది. అంచేత ముందు గురువు ఉంటాడు, తర్వాత నేను అనేటటువంటి అహంకారం ఏర్పడుతుంది. అవగాహన చేసుకోండి. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఇది అవగాహనతో ఆ టెక్నాలజీ, అందుకే దీన్ని ఏమంటాం టెక్నిక్ అంటాం. టెక్నిక్ అంటే అక్కడ మీరేం చెయ్యక్కర్లే. ఆ టెక్నాలజీ మీకు తెలిస్తే తెలిసిన మరుక్షణమే మీకు అది లభిస్తుంది. గురువుల యొక్క అనుగ్రహము. ముఖ్యముగా ఈ 2 నెలలు మీకు అతి సమీపములో ఉంది. ఎందుకు అతి సమీపములో ఉంది? ఇది వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి కాలము కనుక. ఈ కాలము తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, వాళ్లే వదలరు, అందులో డౌటే ఉంది. కానీ ఈ అవకాశం మళ్ళీ వస్తుందని మాత్రం నేను అనుకోను. మళ్ళీ మీతో నేను ఇంత స్పష్టంగా దీని గురించి చర్చించగలుగుతాను అని కూడా నేను అనుకోను. కానీ చర్చించి మీకు చాలా బాగుంది అనిపిస్తే ఏం లాభం? ఏం లాభం లేదు. మీరు ఏమీ చేయక్కర్లేదు, గుర్తుంచుకోండి. ఈ క్షణము నుంచి దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. దానిని గురుదేవులు ఏం చెప్పేవారు అంటే 24 గంటలు సాధన చెయ్యాలి, అంతకంటే తక్కువ సాధన నేను ఒప్పుకోను అనేవాడు ఆయన. మరి 24 గంటల కంటే ఎక్కువ సాధన ఆయన రోజుకి 125 గంటలు చేసేవాడు. గురువులు మనకి తెలిసి ఇంకా ఎంత చేయగలిగేవాడు ఆయన, మనకి తెలియదు అది. అంచేత ఈ సాధన, ఏ సాధన గురించి నేను చెప్తున్నాను, మౌనము. ఏ మౌనము? కంప్లీట్ సైలెన్స్. ఆ మౌనము. కానీ ఆ మౌనములో ఉండి మీరు పనులు చేయగలగాలి, అది ప్రాక్టీస్ చేయాలి మీరు. మరి మౌనంలో ఉంటే పనులు ఎట్లా చేస్తాం? కానీ మౌనములో ఉండి యుద్ధం చేయొచ్చు అన్నాడు, మహాభారత యుద్ధం చేయొచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుడికి ఆ టెక్నిక్ ఎందుకు అర్థమైంది? మహాతపస్వి కనుక. 84 ఏళ్ళవాడు, అప్పటికి చాలా చాలా తపస్సులు చేసి ఉన్నాడు. అంచేత ఆ ట్రిక్ చెప్పగానే బోధపడిపోయింది. ఈ ట్రిక్ ఇప్పుడు మీకు బోధపడుతుంది, చాలా సింపులే ఆ ట్రిక్. అంతే, అలా మౌనంగా ఉండటమే. అసలు ఇంక ఏమీ మీరు అడగొద్దు, చేయవద్దు, ఏమీ చేయొద్దు. మరి ఏం చేస్తారు? గుండె కొట్టుకోమని మీరు ఎప్పుడు అడిగారు? మీరు అడిగారా ఎప్పుడైనా మీరు గుండె కొట్టుకోమని? పాపం అది ఎప్పుడో అలసిపోతే ఎప్పుడో ఒకసారి పాపం దాని వైపు చూస్తారు. మీరు కనురెప్పలు, జుట్టు పెరగటం, ఎముకలు లోని ఆ సప్తధాతువులు మన శరీరంలో ఉంటాయి కదా, వీటిలో మీ ప్రమేయం ఎందులో ఉందో చెప్పండి. ఇవన్నీ అవసరమే కదా జీవించటానికి. తిన్నది అరగాలి, అననుకూలమైనటువంటి బయటికి పోవాలి, అనుకూలమైనటువంటి శరీరం అంతా వ్యాపించాలి. శరీరంలో రకరకాలైనటువంటి రోగ కీటాణువులు ఆక్రమణ చేస్తూ ఉంటే ఆ ఆక్రమణ నుంచి మీరు ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మీకు కాస్త బాధేస్తుంది. కానీ 365 రోజులు గంటకి 60 నిమిషాల పాటు, నిమిషానికి 60 సెకండ్ల పాటు నిరంతరము రోగక్రిములు మన మీద ఆక్రమణ చేస్తూనే ఉన్నాయి. మరి దాని నుంచి ఎవడు కాపాడుతున్నాడు? వాడు నీ జీవితానికి కావలసినటువంటి 2 ముద్దలు నీకు ఇవ్వలేడా? భ్రాంతి, పిచ్చి. అది మీకు అర్థం కావటంలే. ఎన్ని రకాల తిప్పి తిప్పి చెప్పినా మీ పిచ్చి అలాగే ఉంటుంది. మన పిచ్చి ఏంటి పిచ్చి అంటే, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చదవకపోతే ఎట్టా మాస్టర్? ఏం చేస్తాడు మాస్టర్? ఏం చేయలేడు. నువ్వు వెళ్తే కదా, ఆయన సమీపిస్తే కదా ఏదైనా చేయగలడు. అంచేత ఆ మౌనము, దట్ ఈస్ గాడ్. అందుకే ఏం చెప్తాం, స్పీచ్ ఇస్ సిల్వరీ, సైలెన్స్ ఇస్ గోల్డ్. సువర్ణ విద్య ఈ బ్రహ్మ విద్యని, అందుకనే దీన్ని సువర్ణ విద్య అని చెప్తూ ఉంటాం. ఇది ఒక్కసారి మౌనంలోకి వెళ్ళిపోదాం. శాంతి శాంతి శాంతి.